భద్రం కర్ణీ విశృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్త్యజత్రాః స్థిరైరంగైః సుష్టువాగుంసస్తనూభిః యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్చవాః స్వస్తి శాంతి.
121వ పేజీ 8వ కారిక.
యథా భవతి బాలానాం గగనం మలినం మలైః తథా భవత్యబుద్ధానాం ఆత్మాపి మలినో మలైః.
గౌడపాదాచార్యుల వారు సృష్టి నిషేధం చేస్తున్నారు. శ్రుత్యా జీవసృష్టి నిషేధ, యుక్త్యా జీవసృష్టి నిషేధ. అదేవిధంగా శ్రుత్యా జగత్ సృష్టి నిషేధ, యుక్త్యా జగత్ సృష్టి నిషేధ. సో నాలుగు మెట్లుగా ఈ ప్రపంచాన్ని లేదు అని నిరూపిస్తున్నాం. అనుభవంగా మనకు కనపడుతున్నప్పటికీ కూడా, ప్రత్యక్షంగా మనకు కనపడుతున్నప్పటికీ కూడా అది సత్యం కాదు. ఎలాగైతే మనకు స్వప్నం కనిపిస్తుంది కానీ సత్యం కాదు, కనుక కనిపించినంత మాత్రాన నువ్వు సత్యం అని అనుకోవద్దు. అయితే కళ అసలు నిజంగా లేదా అండి అంటే అసలు లేదని మనం చెప్పలేమే, అసలు లేదని చెప్పలేం కదా, చెప్పలేదు కదా. అదేవిధంగా వ్యావహారిక జగత్తు ఉన్నది, నిజంగా అది పారమార్థిక స్థితిలో లేదు అన్నారు. ఈ నామరూప జగత్తు ప్రయోజనం ఉన్నది, దాహం వేస్తే తాగుతాం, ఇది ప్రయోజనమే కదా, ఈ ప్రయోజనం ఉంది, ప్రయోజనం లేకుండా లేదు. కానీ ఆ ప్రయోజనం ఉన్నంత మాత్రాన అది సత్యం కాదు అని తెలుసుకుంటాం మనం. అంతేగాని మనం కన్ఫ్యూజ్ కాకూడదు, ఏమిటి జాగ్రత్త ప్రపంచం లేదంటారు ఇంత కనపడుతుంటే. వ్యావహారికంగా ఉన్నది అది చెప్తున్నారు. పసిపిల్లలకి బాలానాం ఈ ఘట ఆకాశం చెప్పారు మనకు ఉదాహరణ. ఘటం పుట్టింది, ఘట ఆకాశం అందులో ఉన్నది. ఘటం కదులుతూ ఉంటే ఘటాకాశం కదిలినట్లుగా కనపడుతుంది. ఘట కదలికని ఆకాశ కదలిక అంటున్నాం కదా, కదలిక ఉన్నట్లుగా కనపడుతుంది. మురికి ఉన్నది అనుకోండి, ఇందులో అందులో మురికి ఉన్నట్టుగా కనపడుతుంది. ఆకాశంలోన మురికి ఉన్నది, ఈ చోట్లోన మురికి ఉన్నది. అదేవిధంగా ఏదైనా పోసినప్పుడు చెడిపోయింది అంటాం, అందులో పాలు విరిగితే చెడిపోయింది అంటాం. అందువల్ల ఆకాశానికి ఏమవుతుంది, ఏం కాదు. కానీ ఇవన్నీ మనం ఆకాశానికి ఆపాదిస్తాం. ఈ కదలడం, ఇది పుట్టిందనడం, మురికైందనడం, ఆకాశం పోయింది కుండ మిగిలిపోయింది అనుకోండి, ఆకాశం ఏందని పోయిందండి ఆకాశం అన్నాడు. ఆకాశం ఎక్కడికి పోదు, అక్కడే ఉంటుంది. కానీ కుండ లక్షణాలన్నీ ఆకాశానికి ఆపాదిస్తున్నాం మనం. ఉదాహరణ అర్థమైతే మలినం బాలానాం 8వ శ్లోకంలో గగనం మలైహి మలినం. గగనం అంటే ఆకాశం, ఆకాశం మలినంతో మలం, మలం చేత మలినాన్ని పొందింది అని బాలలు అంటే ఎవరు? చిన్నపిల్లల మనస్తత్వం, పిల్లల్లాంటి వాళ్ళు అని అర్థం. బాలాన యథాభవతి, ఎలాగైతే వారికి అనిపిస్తుందో ఆ విధంగా. తథా అబుద్ధాన అంటే అజ్ఞానులకు అని అర్థం. అబుద్ధాన అజ్ఞానులకు ఆత్మ అపి మలైహి మలిన, ఆత్మ కూడా మలినాన్ని పొందింది అని చెప్పి అనుకుంటారు. ఆత్మ అపి అంటే జీవాత్మ, ఈ శరీరం పుట్టింది. శరీరం పుట్టగానే అంతటా ఉన్న ఆత్మ ఇక్కడ లభించినప్పుడు జీవాత్మ అన్నాం. ఈ జీవాత్మ ఆత్మ అపి మలినాన్ని పొందినట్లుగా భావిస్తాం. ఎలా ఎలా భావిస్తున్నా, నేను ఎన్నో తప్పులు చేశానండి, నాకు పాపం చాలా ఉందండి, ఎప్పుడు కరిగిపోతుందో ఈ పాపం అండి అంట. నేను రాగ ద్వేషం నాలో ఇంకా కల్మషాలు ఉన్నాయండి, మనసు అటు ఇటు పరిగెడుతోందండి, ఉండడం లేదండి. మనస్సువన్నీ నువ్వు నీవిగా తీసుకుంటున్నావు. మనస్సు యొక్క మలినం, నా మనస్సు మలినంతో ఉన్నదండి అని చెప్పి మనస్సులో అయిపోయినావు, ఒకటైపోయినావు నువ్వు. అసలు మనస్సు నువ్వు కాదు. ఆ రెండు ఒక చోట ఉండడం వల్ల జడమైన మనస్సు నువ్వుగా భావించుకుంటున్నావు. బాలానాం అంటే వయసుకి 50 ఏళ్ళు 70 ఏళ్ళు కూర్చొని ఉన్నావు కుర్చీల్లో, అందరూ బాలలే అని అర్థం. పైకి వయసు వచ్చిందే కానీ మనకు జ్ఞానం రాలే. తథా అబుద్ధానాం అన్నారు, అంటే జ్ఞానం లేని వారికి అని ఇలా అనిపిస్తుంది అంటున్నారు. అంతేకాదు ఇంకా ఏమేమిటి అన్నారు, మరణం గురించి చెప్తున్నారు. 9వ కారికలో చూడండి, చదువుతాం. మరణే సంభవే చైవ గత్యాగమనయోరపి స్థితో సర్వశరీరేషు ఆకాశేనా విలక్షణః మరణి సంభవే, కొంచెం దీర్ఘం అది పొల్లు ఉండాలి. మరణి సంభవించే 3 నుంచి 9వ కారిక వరకు యుక్త్యా జీవ సృష్టి నిషేధ. కనుక ఇప్పుడు జీవ సృష్టి నిషేధాన్ని పూర్తి చేస్తున్నారు ఇక్కడ ఈ శ్లోకంతో. మరణే సంభవే చైవ, మరణం, ఈ శరీరానికి మరణం ఉంటుంది. ఉన్నప్పుడు ఏమవుతుంది? గతి ఆగతి, వెళ్ళిపోయినాడండి అంటాం. గతి అంటే వెళ్ళిపోవడం, వెళ్ళిపోయి మళ్ళీ ఆగతి, ఆగమనం అంటే మళ్ళీ పునర్జన్మ. ఇవన్నీ మాట్లాడతాం మనం. గతి ఆగమనం అంటే జనన మరణాలు. ఘటాకాశం పుట్టింది, ఘటాకాశం పుట్టిందన్నాం కదా, నేను పుట్టాను అంటాడు. నేను అనే ఆత్మ శరీరం రావడానికి కూడా ముందు కూడా ఉంది. శరీరం పుట్టింది, కానీ శరీరం పుట్టడాన్ని శరీరం పుట్టింది అనకుండా నేను పుట్టాను అంటున్నాను. అందుకని నేను బర్త్డే చేసుకుంటాం, నా బర్త్డే అంటాడు. శతాభిషేకం చేసుకుంటాం, షష్టబ్ద పూర్తి, అన్ని హోమాలు ఎన్ని చేస్తాం. చేయొచ్చు, అవన్నీ తప్పు లేదు, చెయ్యాలి. కానీ అది సత్యం కాదని చెప్పి తెలుసుకొని చేస్తే ఇంకా అందం. అది ఎలా గతి ఆగమనం అంటే వెళ్ళిపోవడం మళ్ళీ రావడం, ఇవన్నీ కూడా పాపం. పోయినాడండి ఆయన, అబ్బాయి పుట్టాడండి, మళ్ళీ పుట్టాడండి అన్నాడు. ఇవన్నీ కూడా నిజం అనుకుంటాం మనం, ఇవన్నీ కూడా నిజం అనుకుంటాం. అనుకొని అదే నేను అనుకుంటున్నాం, నాకు పుట్టుకున్నది. అందుకే నేను కొంతమంది లాస్ట్ క్లాస్లో చెప్పినప్పుడు చాలా ప్రశ్నలు వేశారు, ఏమండి, ఆత్మ ఎప్పుడు ఉంటే మరణం లేకపోతే ఆత్మ ప్రయాణించింది, ఆయన ఆత్మ శాంతిగా ఉండాలి, అందరు ప్రార్థన చేస్తారు ఎందుకు అని అడిగారు ప్రశ్న. చాలా సంతోషం, కొంచెం ఆలోచించి ప్రశ్నలు వేస్తున్నారు. ఆత్మ ప్రయాణిస్తుందంటారు కదా, మరి ఏదోదో లోకాలకు వెళ్ళింది అని చెప్తారు కదా, మరి ఆత్మ అంతటా ఉన్నప్పుడు ఎలా ప్రయాణిస్తుంది, ఎవరు అది ప్రయాణించేది అని అడిగారు. ఆత్మకి మరణం లేదన్నారు, ప్రయాణించదన్నారు. మరి మనిషి శరీరం పోయిన తర్వాత జీవుడు వెళ్ళిపోయినాడు, ఆయనకు ఆత్మశాంతి కలగాలని చెప్పి మనందరం ప్రార్థిస్తాం. పేపర్లో కూడా వేస్తారు కదా, మే హి సోల్ ఎట్ పీస్ అని, ఆయన ఆత్మకి శాంతి జరగాలని మేమందరం ప్రార్థిస్తున్నాము, కండోలెన్స్. ఏమిటి ఇవన్నీ అంటే, శాస్త్రం చెప్తుంది అవన్నీ ఏమి లేదు నాయన, మరణం అంటే స్థూల సూక్ష్మ శరీర వియోగం అన్నాం. స్థూల సూక్ష్మ శరీర వియోగం మరణం. జననం అంటే స్థూల సూక్ష్మ శరీర సంయోగం జననం. ఈ మరణం తర్వాత ప్రయాణించేది ఎవరు అంటే, ఈ స్థూల సూక్ష్మ శరీరం వియోగం జరగంగానే మరణం సమయంలో ఈ సూక్ష్మ శరీరం ప్రయాణిస్తుంది. సూక్ష్మ శరీరం అంటే ఏమిటి, మనస్సు బుద్ధి చిత్త అహంకార పంచ జ్ఞానేంద్రియాణి పంచ కర్మేంద్రియాణి ఇవన్నీ కూడా కలిపి సూక్ష్మ శరీరం అన్నాం. అది ప్రయాణిస్తుంది. అది ఎలా ప్రయాణిస్తుంది అంటే, ఆత్మ అంతటా ఉన్నది కనుక అది చైతన్యంగానే ఉంటుంది. చిదాభాసం ఉంది కదా, చిదాభాసంతో కలిసి అది ప్రయాణం చేస్తుంది. అజ్ఞాన సూక్ష్మ శరీరం అయితే ప్రయాణం చేస్తుంది, జ్ఞాని సూక్ష్మ శరీరం ప్రయాణం చేయదు. అజ్ఞాని సూక్ష్మ శరీరం ప్రయాణం చేస్తుంది, ప్రయాణం చేసి మళ్ళీ ఇంకొక శరీరంలో ప్రవేశిస్తుంది. మళ్ళీ జన్మ ఇంకో స్థూల శరీరంతో కలిస్తే జన్మ కదా. కనుక ప్రయాణించేది సూక్ష్మ శరీరమే కానీ ఆత్మ కాదు. అందుకని జ్ఞానికి ప్రయాణం లేదు, అజ్ఞానికే ప్రయాణం. సూక్ష్మ శరీర ప్రయాణం, జ్ఞానికి ప్రయాణం లేదు. అందుకని గతి ఆగమనయో అపి సర్వశరీరేషు స్థితౌ ఆకాశేన అవిలక్షణ. అన్ని శరీరాల యందు ఉన్నప్పటికీ కూడా సర్వశరీరేషు అన్ని శరీరముల యందు ఈ జనన మరణాలు సంభవ అంటే జననం, మొదటిది జననం మరణేన, ఇది ఔపాధిక ధర్మం అంటారు. పుట్టడం మరణించడం ఔపాధిక ధర్మం. ఆకాశేన అవిలక్షణ, ఈ ఆకాశం చూసారా, ఘటంలో పుట్టిన ఆకాశం, దానికి ఈ ఆత్మకి ఏమీ డిఫరెన్స్ లేదు. అవిలక్షణ అంటే భేదం లేదు అని అర్థం. అవిలక్షణ అంటే జీవాత్మ ఈ కుండలో ఉన్న ఆకాశంతో సమానం అంటున్నారు. అవిలక్షణ అంటే వేరు కాదు, కుండ లాంటి ఆకాశం లాంటి వాడే ఈ జీవాత్మ ఆత్మ. విలక్షణం అంటే వేరు, అవిలక్షణం అంటే సేమ్ అని అర్థం, ఒక్కటే. జీవ చైతన్యం అంటారు ఆకాశేన అవిలక్షణ. జీవ చైతన్యం ఈ కుండనే శరీరంలో ఆకాశంలాగా మనం భావించుకోవాలి. ఎలాగైతే ఆకాశానికి మరణం లేదు, పుట్టుక లేదు, మురికి లేదు, కదలిక లేదు, కానీ ఆ కదలిక మురికి మరణం జననం అన్నీ కూడా ఎవరివి? ఇక్కడ ఉదాహరణలో కుండకి, దార్ష్టాంతంలో శరీరానికి సూక్ష్మ శరీరానికి. రాగద్వేషాలన్నీ మనసులో ఉన్నాయి, ఆత్మలో లేవు. కానీ నేను ఆత్మ అదే కంటికి కనపడదు, అది పెద్ద బాధ. అసలు ఇంత సమస్య అంతా ఎందుకు వచ్చిందయ్యా అంటే అది కంటికి కనపడదు. అందుకే కదా క్లాసు, కంటికి కనపడితే క్లాసే అక్కర్లేదు కదా. సరే కనుక అవిలక్షణ అన్నారు. జీవాత్మ సిమిలర్ టు ఆకాశ అని అర్థం. కనుక నేను ఎటువంటి వాడిని ఇప్పుడు, ఆకాశం లాంటి జీవాత్మ స్వరూపాన్నే గాని నేను శరీరం కాదు అన్నారు. ఎంత అభిమానం పెంచుకున్నామో మనం జన్మ జన్మలుగా. ఈ అభిమానం శరీరం మీద పోవాలంటే ఏమంటే తలనొప్పి వస్తుంది కదా, కాలు నొప్పి వస్తున్నది, పంటి నొప్పి వస్తుంది, ఇన్ని నొప్పులు వస్తుంది, నేను కాదంటారు. ఏంటంటే నొప్పి తెలియకపోతే నేను కాదని చెప్పేదాన్ని, నొప్పి తెలుస్తున్నది కదా నేను కాదని ఎలా చెప్తానండి అన్నాడు. అది దగ్గరగా ఉండడం వల్ల అది నాదేనని భావన మనకు బాగా అలవాటు పడిపోయింది. ఉన్నాయి కానీ అవన్నీ శరీర ధర్మాలు అని తెలుసుకోవాలి. గతి, ఆగమనం ఇవన్నీ కూడా ఆ యొక్క శరీరానికి మాత్రమే ఉన్నారు. సర్వశరీరేషు స్థితం అంటే అందులో ఉండడం, నేను ఉన్నాను అంటున్నారు. ఇప్పుడు ఈ ఉన్నాను అనేది శరీరమే. ఈ శరీరం రాకముందు ఆత్మ ఉన్నది, కానీ ఇది శరీరం రాగానే మనం చెప్తున్నాం నేనున్నాను అని. శరీరం లేకపోతే చెప్పలేం కదా నేనున్నాను అని చెప్తాం. అది స్థితౌ సర్వశరీరేషు ఇవన్నీ లక్షణాలు అన్నమాట. ఏది ఉన్నది ఫస్ట్ ఉన్నాను అని చెప్పుకోవడం, ఈ శరీరం ఉన్నది అని చెప్పడం, తర్వాత ఈ శరీరం పోయిందంటాం, శరీరం వచ్చిందనడం, శరీరంలో అన్ని బాధలన్నీ కూడా ఇవన్నీ మనకు ఆపాదించుకుంటాం అని చెప్తున్నాం. ఇది ఒక్క ఆలోచన, మన యొక్క ఆలోచనే ఇది, ఇది నిజం కాదు. కనుక మన ఆలోచనని మార్చడానికి శాస్త్రం ప్రయత్నం చేస్తోంది. తర్వాత కారిక 10,
సంఘాత స్వప్నవత్ సర్వే ఆత్మ మాయా విసర్జితాః ఆధిక్యే సర్వసామ్యేవ నోపపత్తిర్హి విద్యతే.
సంఘాతాః, సర్వే సంఘాతాః అంటే అన్ని శరీరాలు అని అర్థం. కనుక ఆకాశం ఉండలో ఆకాశం ఉంది కరెక్ట్ కాదు. ఏది కరెక్ట్? ఆకాశంలో అబ్బా నాలో ఆత్మ ఉంది శరీరంలో అనేది కరెక్ట్ కాదు. నేనైన ఆత్మలో, ఆత్మ నేను, నాలో ఆత్మస్వరూపమైన నాలో అన్ని శరీరాలు ఉన్నాయి అలా చెప్పాలి. అలా చెప్పడానికి సమయం ఎక్కడుంది మనకి? పొద్దున్నేస్తే మోరడన్ని పనులు, అది ఆలోచించే సమయం లేదు. ఆలోచిద్దాం అని కూర్చుంటే ఫోన్ బెల్లు, కాలింగ్ బెల్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఎక్కడుంది సమయం మనిషి? ఆలోచించడమే కష్టం ఫస్ట్, ఆలోచించడానికి సమయమే లేదు జనానికి. అందుకని అలా ఉన్నారు. ఓకే, సంఘాతాః అన్ని శరీరాలు అని అర్థం. సర్వే అంటే అన్ని శరీరాలు, బాడీ మైండ్ కాంప్లెక్స్ అంటాం. అంటే ఏంటి? ఆకాశం, వాయు, అగ్ని అన్నిటితో తయారు చేయబడినటువంటి అని అర్థం. ఇప్పుడు 9వ శ్లోకంతో అయిపోయింది కదా. ఏమైపోయింది? యుక్త్యా జీవ సృష్టి అయిపోయింది. ఇప్పుడు 2వ టాపిక్ ఏం చెప్తున్నారంటే, యుక్త్యా శరీర సృష్టి నిషేధ అయిపోయిన తర్వాత యుక్త్యా జగత్ సృష్టి నిషేధ చెప్తున్నారు. యుక్త్యా జగత్ సృష్టి నిషేధ. ఆత్మ మాయా విసర్జితాః, మొదట్లో ఇక్కడ ఆత్మాయా ఉంది, ఆత్మమాయ. ఆత్మ మా ఒకటి ఉండాలి మధ్యలో. ఆత్మమాయ విసర్జితాహ, రెండో లైన్లో కూడా ఆధిక్యే సర్వసామీవ సర్వసా ఉండాలి మధ్యలో. సర్వసామ్యి మా కాదు, సర్వసామ్యి. ఆత్మ మాయా విసర్జిత అంటే మాయా అంటే అవిద్య అని అర్థం. ఆత్మ మాయ అంటే యోగమాయ అని అర్థం. యోగమాయ వలన ఇవన్నీ కూడా కల్పింపబడినవి అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా, ఈ శరీరాలన్నీ కూడా అవిద్య మాయ చేత కల్పింపబడినవి. ఎలా? స్వప్నవత్, స్వప్నంలాగా, కలలాగా కల్పింపబడినవి అని అర్థం. స్వప్నవత్, మనకు నిద్రాశక్తి వల్ల స్వప్నం వస్తుంది, నిద్రాశక్తి వల్ల కలొస్తుంది, మాయాశక్తి వల్ల ఈ ప్రపంచం అనే కళ కనపడుతుంది. అంతే తేడా. ఇప్పుడు కూడా కళలోనే ఉన్నాం మనం. అజ్ఞానం, మాయా నిద్రలో ఈ జగత్ అనే స్వప్నం ప్రపంచంలో ఉన్నాం అని అర్థం. స్వప్నవత్, కలలాగా నిద్రాశక్తి వలన స్వప్నం వస్తుంది, మాయాశక్తి వలన వ్యావహారిక జగత్తు స్వప్నం. రెండో కళ అన్నమాట, రెండు కళలు మనకు. ఆ కళ పోవాలంటే ఏం చేస్తాం? మెలుక్కుంటాం. ఈ కళ పోవాలంటే ఏం చేయాలి? జ్ఞానానికి రావాలి. వస్తే పోతుంది, ఇది పోదు, ఇది ఉంటుంది. కానీ దానివల్ల మనకు ఎటువంటి బాధ ఉండదు. అది స్వప్నవత్. విద్యేతే నహి ఉపపత్తి ఆధిక్యే సర్వసామ్యే. ఉన్నప్పటికీ కూడా న ఉపపత్తి, ఇక్కడ ఇది యుక్తి లేదు. ఇందులో ఈ ప్రపంచం ఉన్నది అని చెప్పడానికి మన దగ్గర యుక్తి లేదు. ఉపపత్తి అంటే యుక్తి, దేర్ ఈజ్ నో లాజిక్ అని అర్థం. ఈ శరీరం మనస్సు ఉన్నది అని చెప్పడానికి లాజిక్ లేదు. ఆధిక్యే, ఆధిక్య అంటే అనేక శరీరాలు ఉన్నాయి కదా, పశు శరీరం, పక్షి శరీరం, మృగ శరీరం, మనుష్య శరీరాలు, ఇవన్నీ కూడా ఈ శరీరాల్లో ఇది గొప్ప, ఇది తక్కువ ఆధిక్యం అని చెప్పగలవా లాజిక్గా? ఏది ఆధిక్యం, ఏది ఆధిక్యంలో ఉంది ఏ శరీరం అని చెప్పగలమా? చెప్పలేం. ఆధిక్యేవా సర్వసామ్యేవా, ఈ జీవులు ఈ శరీరాలన్నీ కూడా ఒకటేనండి అని చెప్పలేవు. ఈ శరీరాలన్నీ ఒకటి గొప్పది, ఒకటి తక్కువ అని చెప్పలేవు, ఏమి చెప్పలేవు అని చెప్తున్నారు. ఆకాశ దృష్టాంతం చెప్పారు ఇంతవరకు 3-9 దాకా. ఇప్పుడు ఏం దృష్టాంతం చెప్తున్నారు? కళ దృష్టాంతం చెప్తున్నారు. స్వప్న దృష్టాంతేన జగత్ సృష్టి నిషేధం. ఇంతటితో అయిపోయింది. 10వ కారికతో ఏమైపోయిందంటే యుక్త్యా జగత్ సృష్టి నిషేధ. ఇప్పుడు 2 చూసాం మనం, ఒకే శ్లోకంలో చెప్పేశారు. యుక్త్యా జగత్ సృష్టి నిషేధ, ఒకే శ్లోకంలో చెప్పేశారు. యుక్త్యా జగత్ సృష్టి నిషేధ, యుక్త్యా జీవసృష్టి నిషేధ. ఇప్పుడు మళ్ళీ శ్రుత్యా చెప్పాలి. కింద చెప్పిందంతా యుక్త్యా, యుక్త్యా జీవసృష్టి నిషేధ, యుక్త్యా జగత్ సృష్టి నిషేధ. ఇంకెవరున్నారు ఇప్పుడు? శ్రుత్యా జీవసృష్టి నిషేధ, శ్రుత్యా జగత్ సృష్టి నిషేధ. అర్థమైందే? యుక్తితో జగత్తు లేదు, జీవుడు లేడని చెప్పి చెప్పారు ఇంతవరకు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నారు? శృతి కూడా ప్రమాణం ఉంది అంటున్నారు. ఇది లేవని చెప్పడానికి శృతి కూడా ప్రమాణం ఉంది. 11వ కారిక నుంచి పద్నాలుగవ తారీఖు వరకు శృత్య జీవసృష్టి నిషేధ. చదువుతాం శ్లోకం.
రసాదయో హి కోశాః వ్యాఖ్యాతాస్తైత్తిరీయగేం తేషామాత్మా పరో జీవః కం యథా సంప్రకాశితః
శృతి సహాయంతో జీవాత్మ పరమాత్మ ఏకత్వాన్ని ప్రతిపాదించాలి. శృతి సహాయంతో జీవాత్మ అనేవాడు సృష్టి చేయబడలేదు, అసలు ఈ జీవాత్మ పరమాత్మే అయ్యున్నాడు అని చెప్పాలి. ఏహి కోశాహ, ఈ ఐదు కోశాలు ఉన్నాయి కదా, ఏమేమిటి ఐదు కోశాలు? అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. ఈ ఐదు కోశాలు కూడా ఏహి కోశాహ రసాదయ. రసాదయ అంటే అన్నమయ కోశ అని అర్థం. రసాదయ కోశాహ, రసం అంటే అన్నరసం అని అర్థం. అన్నమయ కోశ సవా ఏష పురుషోన్నరసమయ అన్నాం కదా, అన్నరసమయ పురుష సవా ఏష పురుషోన్నర రసమయ అన్నట్లే రసాదయ ఆది పదాత్ ప్రాణ మనోమయ ఇటువంటి అన్ని వ్యాఖ్యాతాహ, ఇవన్నీ కూడా చెప్పబడినవి. ఎక్కడ చెప్పబడినవి అంటే తైత్తిరీయకే, తైత్తిరీయమునందు. బ్రహ్మ పుట్టలేదు అని తెలుసు అందరికీ, కానీ జీవుడు పుట్టాడు అంటాడు. అందరం ఒప్పుకుంటున్నాం బ్రహ్మ పుట్టలేదు, బ్రహ్మ ఎప్పుడు ఆయన ఉన్నాడు, ఆయన అజహ అన్నాం, ఆయనకి జననం లేదు అని అందరం ఒప్పుకుంటారు. అన్ని సిస్టమ్స్ ఆఫ్ ఫిలాసఫీస్ ఒప్పుకుంటారు, కానీ ఈ జీవుడు మాత్రమే, జీవాత్మ వ్యాఖ్యాతాహ తైత్తిరీయమునందు ఈ పంచకోశాలన్నీ చెప్పబడినయి. తర్వాత పరహ జీవః సంప్రకాశితః ఆత్మా తేషాం యథాఖం, అంటే ఆకాశం ఎలాగైతే, యథాఖం అంటే ఆకాశం. మూడు నుంచి తొమ్మిదో శ్లోకాల వరకు చెప్పినటువంటి ఉదాహరణ ఆకాశ. మూడు నుంచి తొమ్మిది వరకు చెప్పినటువంటి ఉదాహరణ ఏదైతే ఉందో ఆకాశే ఉదాహరణం. అదేవిధంగా ఏం చెప్పాం అక్కడ, ఘటాకాశమే మహాకాశం, మహాకాశమే ఘటాకాశం. ఏమైనా భేదం ఉందా? ఇప్పుడు బయట ఉన్న చోటుకి ఈ చోటుకి ఏమిటి నిజంగా భేదం ఏమైనా ఉందా? లేదు కదా. మహాకాశమే మఠాకాశం, మఠాకాశమే మహాకాశం, ఏం భేదం లేదు. అదేవిధంగా ఇక్కడ కూడా పరమాత్మే జీవాత్మ, జీవాత్మే పరమాత్మ, అదే చెప్తున్నారు ఇక్కడ. పరహ జీవహ అంటే పరమాత్మ, పరమాత్మ సంప్రకాశితః. సంప్రకాశితః అంటే ఈ ఐదు శరీరాల్లో ఉన్నట్లుగా వ్యక్తమవుతున్నాడు, ఈ ఐదు శరీరాల ద్వారా వ్యక్తమవుతున్నాడు పరమాత్మ. ఎవరు? నేనే. నేనంటే మళ్ళీ శరీరం మనస్సు తీసుకుంటే ఇంకంతే, ఒక మొట్టిగా వేసుకుంది శాస్త్రం. సంప్రకాశితః అంటే ఈ బల్బు నుంచి ఎలక్ట్రిసిటీ ప్రకాశిస్తోంది. బల్బు ఎలక్ట్రిసిటీ అవుతుందా? ఎలక్ట్రిసిటీ ప్రకాశించడానికి బల్బు ఉపయోగపడుతోంది కదా, అంతేగాని ఎలక్ట్రిసిటీ బల్బు ఎట్లవుతుంది? అది తెలుసండి మాకు స్వామిని, మాకు తెలియదా ఏమిటి, మీరు ఎందుకు చెప్పడం? అది తెలిస్తే ఇది కూడా తెలుసుకో అంటుంది శాస్త్రం. సంప్రకాశిత పరహ జీవ, ఆ మహాకాశమే ఈ మఠాకాశం. మఠం అంటే హాలు, అదే ఇది. ఆ పరమాత్మే ఈ శరీరంలో ఉన్నాడు. ఈ శరీరాన్ని ట్యూబ్ లైటో కుండో హాలో మీ ఇష్టం ఏమైనా పెట్టుకోండి, మీ ఇష్టం ఏదైనా అనుకోవచ్చు. కుండన్నా అనుకోండి, కుండ లాంటిదన్నా అనుకోండి, మఠ లాంటిది హాల్ లాంటిదన్నా అనుకోండి, ట్యూబ్ లైట్ అనుకుంటారు మీ ఇష్టం. సరే ఏమిటండి అయితే అన్నాడు, ఆత్మ సంప్రకాశిత. ఎక్కడండి అక్కడ కాంతి వస్తుంది, ఇక్కడ కాంతి రాలేదే అన్నాడు. అన్నీ చూస్తున్నావు కదా, తెలుసుకుంటున్నావు కదా, అదే కాంతి. సంప్రకాశిత ఆత్మ ఎట్లా సాక్షి రూపేణ, ఆత్మ అంటే శారీర ఆత్మ, విట్నెస్ కాన్షియస్నెస్ అంటారు. ఆనంద ఆత్మ బ్రహ్మపుచ్చం ప్రతిష్ట, అది పరహ జీవ అంటే పరమాత్మ. సంప్రకాశిత ఆత్మ, ఆత్మ అంటే కంటెంట్ అని అర్థం. ఈ శరీరంలో కంటెంట్ ఏమిటండి, డబ్బా కంటైనర్ ఏంటి? శరీరం, శరీరం కంటైనర్ అయితే ఆ కంటైనర్లో ఒకళ్ళు ఉండాలిగా. ఎవరు? నేను ఆత్మని, ఈ శరీరంలో ఉన్నాను కదా. కనుక శరీరే భవ శారీర అంటాం. ఆత్మ సాక్షి చైతన్యంగా అన్ని తెలుసుకుంటూ ఉన్నది. ఎవరు? ఆ పరమాత్మే ఇక్కడ సాక్షి చైతన్యంగా ఉన్నాడు అని అర్థం. సంప్రకాశిత ఆత్మ యథా ఖం, ఆకాశంలాగా. జీవాత్మ పరమాత్మ ఐక్యమైపోయింది, చూసారా? కుండ ఆకాశం అర్థమైందా? అది జీవాత్మ పరమాత్మ ఒకటే అని అర్థం. తేషాం, తేషామంటే ఆ శరీరాలన్నిటికీ అని అర్థం. ముందు చెప్పారు కదా మొదటి లైన్లో, కోశాః వ్యాఖ్యాతాః, ఇవన్నీ కూడా వాటికి కంటెంట్ ఏమిటి అన్నాడు. అందుకే తైత్తిరీయం చదివాం మనం, చూసాం అందులో. ముందు శరీరమే ఆత్మ అంటాం, తర్వాత అది కాదు ప్రాణాత్మ అన్నాం, అది కాదు మళ్ళీ మన ఆత్మ అన్నాం, మళ్ళీ అది కాదు ఆ విజ్ఞానాత్మ అన్నాం, అది కాదు ఆనందాత్మ అన్నాం, అది కాదు బ్రహ్మమే పుచ్చం ప్రతిష్ట అన్నాం. అదే కంటెంట్. మనం కంటెంట్ను మర్చిపోయి కంటైనర్ను పట్టుకున్నాం. కంటైనర్లో ఎన్ని దోషాలు ఉన్నాయో చూశారు కదా, చూస్తున్నాం కదా. ఎదుటి వాళ్ళ శరీరంలోనూ దోషాలున్నాయి, మన శరీరంలోనూ దోషాలున్నాయి. కానీ కంటెంట్లో ఏం మార్పు లేదు కదా. కంటెంట్లో మార్పు ఉండదు. ఎలక్ట్రిసిటీలో మార్పు ఉందా? అది కంటెంట్. అదేవిధంగా యథా ఖం తేషాం పరహ జీవ సంప్రకాశిత ఆత్మ అని అర్థం. ఇది మహావాక్యం. తర్వాత చూస్తాం మిగతా శ్లోకాలు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.